ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు కూడా బైబిల్లో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వాక్యం నీది. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి. ప్రభా, నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడకపోతే ప్రభా మా జీవితాలు వ్యర్థమైపోతాయి. క్షమించి పవిత్రపరిచి ప్రభా నీ సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచి నువ్వే మాట్లాడి మా జీవితాల ద్వారా నువ్వే మహిమ పొందమని ప్రార్థన యేసునామములు అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం ఇందాక చదువుకున్నాము. వాటిని మనం ధ్యానిద్దాం. ఇక్కడ మొదటి అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుతూ మీరు ఎట్లా క్షమించాలి, అన్యుల్ని దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. మొదటి అధ్యాయంలో యూదులకు ఈ పత్రికను రాస్తున్నాడు. కొంతమంది అన్యజనులు కూడా ఉండొచ్చు అందులో, కానీ యూదులకు ఈ పత్రిక రాస్తున్నాడు. వాళ్ళు మార్మన్స్ పొందిన వ్యక్తులు. వాస్తవానికి కొంతమంది పొందలేదు. అయితే మార్మన్స్ పొందిన వాళ్ళకి మరలా మార్మన్స్ గురించి, రక్షణ గురించి, సువార్త గురించి రాయటం అనేది అద్భుతమైన సంగతి. సువార్త ఎవరు ఎక్కువగా వినాలంటే మార్మన్స్ పొందిన వాళ్ళే సువార్త వినాలంట. ఎందుకనంటే సువార్త సత్యం ఎంత లోతుగా తెలిస్తే మనం అంత సత్యంలో జీవిస్తాము అని పత్రిక చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని మొదటి అధ్యాయంలో ఏం రాశాడంటే అన్యుల్ని దేవుడు వదిలిపెట్టాడంట, వాళ్ళు భ్రష్టులు అయిపోయారంట అని యూదులకు తెలుసు. అందుకనే యూదులు ఎట్లాంటి వాళ్ళు అంటే అన్యజనుల్ని ముట్టుకోరు, వాళ్ళని పట్టుకోరు, వాళ్ళని వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ ఉండవు, చాలా అసహ్యంగా చూస్తారు. వాళ్ళు దేవుని తెలియదు వాళ్ళకు, దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడు, వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళు భ్రష్టులు అని నీచంగా చూస్తారు. అలాగ నీచంగా చూసే నువ్వే, మరి నీ పరిస్థితి ఏంది? వాళ్ళకు తీర్పు తీరుస్తున్నావు నువ్వు, మరి నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు కదా అని 2వ అధ్యాయంలో అంటాడు. అన్న తర్వాత మరలా, మరి నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు కదా, నువ్వు అదే పాపంలో ఉన్నావు కదా, వాళ్ళను అలాగంటావే, మరి అందరూ పాపులే కదా, నువ్వు పాపం చేయలేదా అనేసి 3వ అధ్యాయంలో అంటాడు. అందరూ పాపులే కదా, ఆ యూదులతో మాట్లాడుతూ, ఆ మార్మన్స్కున్న యూదులతో కొంతమంది పొందని వ్యక్తులు కూడా ఉన్నారని అభిప్రాయం. అందుకనే నువ్వు కూడా పాపివే కదా, అంటే దేవుడు నీకొక్కడికే దేవుడా? వాళ్ళందరికీ దేవుడే కదా, అన్యులకైనా మనకైనా ఆయన దేవుడే కదా అని మాట్లాడుతూ అబ్రహాం యొక్క ఉదాహరణ తీసుకొని వచ్చాడు. మరి అబ్రహాము ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అంటే ధర్మశాస్త్రం రాకముందా, వచ్చిన తర్వాతనా? ధర్మశాస్త్రం రాకముందే. అబ్రహాము అసలు మారుమనస్ అంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే రక్షణ అని అనుకోండి. ఎప్పుడు రక్షించబడ్డాడు, ఎలా రక్షించబడ్డాడు? ధర్మశాస్త్రం రాకముందా, వచ్చిన తర్వాత? రాకముందే. మరి ఆయన ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? సున్నతి కాకముందా, అయిన తర్వాత? సున్నతి కాకముందే. మరి అట్లాంటప్పుడు మనము, మీరు సున్నతి ఉందని, మేము ధర్మశాస్త్రం ఉందని ఎందుకంత గర్వంగా చెప్పుకుంటారు? మరి మొదటి నుంచి ఎవరైనా సరే రక్షించబడ్డది ఎలాగంటే విశ్వాసం ద్వారానే. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన మంచి పనులు చేయటం ద్వారా కాదు, ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ఆయన మాటను నమ్మాడు, దేవుడు దాన్ని ఆయనకి నీతిగా ఇచ్చాడంట అని చెప్తూ, మనం కూడా ఒక మాట చాలా క్లియర్గా చెప్తూ 18-25 వచనాల్లో అని అంటాడు. 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుని సామర్థ్యం మీద విశ్వాసం ఉంచాడు, నమ్మాడు, దేవుని సామర్థ్యాన్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఇచ్చాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, మనము యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచితే, ఆయన సామర్థ్యాన్ని నమ్మితే, పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, ఈ అంధకార చీకటి నుంచి విడిపించేయడానికి సామర్థ్యం ఆయనకే ఉందని నమ్మితే మనకు నిత్యజీవం కలుగుతుంది. అంటే మనల్ని అప్పుడు నీతిమంతులుగా తీరుస్తాడు అని చెప్తూ 5వ అధ్యాయంలోకి ఇలా ఎంటర్ అయ్యాడు. ఏమంటాడంటే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము, పడతాము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. 3 విషయాలు మనం ఆలోచిద్దాము ఇక్కడ. మొదటి 2వ వచనంలో దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అని రాయబడ్డది. 2వది ఏంటంటే, ఆయన శ్రమలయందు అతిశయపడుచున్నాను, ఆయన శ్రమలయందు అతిశయపడదము అని రాయబడ్డది. 3వది అదే ప్యాసేజ్లో 11వ వచనంలో చివరి భాగంలో దేవుని యందు అతిశయపడుచున్నాము. ఒకటి, నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. రెండవది, శ్రమల యందు అతిశయపడదము. మూడవది, దేవుని యందు అతిశయపడుచున్నాము. అతిశయానికి కారణం ఏంటి? అతిశయము అనంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే టు బోస్ట్, టు గ్లోరీ, టు ఎగ్జాల్ట్ అనంటే దాని అర్థం ఏంటంటే ఐ బోస్ట్, ఐ గ్లోరీ ప్రౌడ్లీ. అంటే రెండు పాజిటివ్గా నెగిటివ్గా ఆలోచించవచ్చు ఈ విషయాన్ని. అతిశయపడటం అంటే గర్వపడటం. దాన్ని ఇంకే విధంగా రాశారంటే ఇందులో ఆనందించటం. అతిశయించడం అంటే నేను గర్వపడ్డానంటే రెండు రకాలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ నెగిటివ్. గర్వపడటం అంటే చాలాసార్లు కొన్నిసార్లు మనం నా అంతటోడు లేడు, నాలాంటి వాడు ఇంకెవడు లేడు, నేనే గ్రేటు అని చెప్పుకోవటం మనం ఏమంటాం, వీడికి అంత గర్వం ఇంకెవడికి లేదురా బాబు, చాలా అహంకారం ఉంది వీడికి అని అంటాం. అని అంటే ఆ గర్వం అనేది పాపం అక్కడ, అంటే నెగిటివ్గా ఉపయోగించాడు గర్వం, అహంకారం, అనవసరంగా అతిశయించటం తనను మీద తాను, లేకపోతే నాకుంది ఇదంతా, ఇదంతా నాదే, నాలాంటి వాడు ఎవరు లేడు, నాకే డబ్బు ఎక్కువ ఉంది, నాకే అందం ఉంది, నేనే అందరికంటే గ్రేటు అని అనుకోవటం, అది గర్వం. సాతాన్ గాడు పడ్డాడు కదా గర్వం, అది గర్వం. ఆ గర్వం నెగిటివ్. పాజిటివ్ కూడా ఒక పదాన్ని ఉపయోగిస్తాం మనం అప్పుడు అప్పుడప్పుడు దైనందిన జీవితంలో. గుర్తుందా మీకు, ఎవరినైనా చూసి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటాం, నిన్ను బట్టి నేను గర్వపడుతున్నా, మా అన్నున్నాడు కాబట్టి, మా అన్నున్నాడు కాబట్టి నాకు అంత గర్వం అని అంటే ఏంటి, అది పాజిటివ్. ఎందుకనంటే అది పాజిటివ్గా ఉపయోగించినటువంటి గర్వం. అది గర్వం అంటే అది హెచ్చిపోవటం కాదు, అయితే ఆయన ఉన్నాడనే ధీమ, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఆనందిస్తున్నా అనేది దాని అర్థం. కాబట్టి ఇక్కడ అతిశయపడుచున్నామనే పదం ఉపయోగించబడిన విధానం ఏంటంటే పాజిటివ్. నేను ఆయన యందు గర్వపడుతున్నాను, నేను ఆయన యందు ఆనందిస్తున్నాను అని రెండు పదాలు ఉపయోగించవచ్చు. ఆయన యందు నేను గర్వపడుతున్నాను, ఆయన యందు ఆనందిస్తున్నాను. అయితే మనం దేని యందు దేనిలో గర్వపడాలి, ఆనందించాలి అనే విషయం మూడు విషయాలు చూద్దాం ఈ ఉదయం. మూడు విషయాలు. ఒకటంట, మనం ఆనందించాలంటే గర్వపడాలంటే ఆయన నిరీక్షణను బట్టి మాత్రమే, ఆయన నిరీక్షణను బట్టి మాత్రమే ఆయనలో ఆనందించాలి, అతిశయించాలంట, గర్వపడాలంట. రెండవది, మనకు వచ్చిన శ్రమలను బట్టి మాత్రమే మనం అతిశయించాలి, గర్వపడాలి, ఆనందించాలంట దానిలోనే. మూడవది, అల్టిమేట్గా దేవునిలోనే గర్వపడాలి, అతిశయించాలి, ఆనందించాలంట. ఎట్లా, ఎందుకు అనంటే చూద్దాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మనకి రక్షణ ఎట్లా దొరికింది, మారు మనసు ఎట్లా వచ్చింది, లేకపోతే మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము అనంటే మూడు విషయాలు చెప్పాడు. విశ్వాసం వలననంట, కృపయందు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మూడు విషయాలు. మనము రక్షణ సంపాదించుకోలేదు, ఆయన ఉచితంగా ఇచ్చాడంట. అందుకనే అందులో గర్వపడాలి, అతిశయించాలి, అందులోనే ఆనందించాలంట. ఎందుకనంటే ఆల్రెడీ 4వ అధ్యాయంలో చెప్పాడు, అబ్రహాము కష్టపడి పనిచేసి మంచివాడు అనిపించుకొని మంచి పనులు చేయటం ద్వారా ఆయనకి ఆయన నీతిమంతులుగా తీర్చలేదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునుగా తీర్చు వాని అందు విశ్వాసం ఉంచు. వాని విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడను అన్నాడు. అనంటే దేవుడు మనం ఏదో మంచి పనులు చేయటం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. నీతిమంతులుగా తీర్చడం అంటే జస్టిఫికేషన్ అనంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటాడో పశ్చాత్తాపడి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతాడో ఆయనే నిజమైన దేవుడని వెంటనే వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. దాన్ని మనం రక్షణ అని అనవచ్చు. రక్షణ, మారు మనస్సు, నీతిమంతులుగా తీర్చబడటం ఇవన్నీ అదే క్షణంలో జరుగుతుంది కాబట్టి దాన్ని రక్షణ అని కూడా అనవచ్చు. ఇవన్నీ రక్షణలోని భాగమే. అయితే మనం ఏదో మంచి పనులు చేస్తే నేను బాగా నచ్చుంటాను దేవుడికి, నా హృదయం నచ్చిందేమో, నేను మంచి పనులు చేసేవాడిని, నేను చాలా యథార్థంగా ఉన్నా, నేను చాలాసార్లు దయ చూపిస్తాను, కనికర పడతాను, ఏదేమైనా కూడా నేను దేవునికి అనుకూలంగా ఉంటాను అని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను రక్షించాడు అని చాలామంది పొరపాటు పడతారు. అది తప్పు. మనం మంచువలమని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు, మనకు రక్షణ ఇవ్వలేదు. మనం ఏదో కొంచెం ఫేవర్గా చూపిస్తున్నామని, నువ్వు బాగున్నావు బాబు, నీలాంటి అందగాడు సందగాడు, నీలాంటి మంచి వ్యక్తి లేడు అసలు, మరి అందుకే నేను ఎన్నుకున్నాను అనలేదు. మన స్టేటస్ ఏంటంటే పాపులమంట, దుర్మార్గులము, అసలు ఏ మంచితనం మనలో లేదంట. మూడో అధ్యాయం చూస్తే ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించు వాడు లేడు, దేవుని వెతుకు వాళ్ళు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలో లేదంట, మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. అంటే ఒక్కడు లేడు అని అంటే మనం నేను అందులో నేను ఒక్కనే అని అంటే ఏమంటారు, నేను మంచివనే బ్రదర్, వాస్తవానికి నాలో మంచితనం దేవుడు చూశాడు, చూశానని ఎన్నుకున్నాడు అసలు, తెలుసా అని అంటే మనల్ని ఏమనాలి, ఎవరు లేరని దేవుడు చెప్తుంటే మనమేమో నేనున్నాను అని అంటే మంచివనే అని అంటే మరి అది ఎంత అపవిత్రత, ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నాం మనం. మనం మంచి పనులు చేసి షార్ట్ కట్గా స్మార్ట్గా పరలోకం చేరుకోవాలని అనుకుంటామంట ఎప్పుడు, మనం ఇంప్రెస్ చేయాలని చూస్తామంట ఎప్పుడు, ఇంప్రెస్ చేసి మనం షార్ట్ కట్గా పరలోకం వెళ్దామని మంచి పనుల ద్వారా. కానీ కుదరదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఇలాగే అనుకుంటాడంట. స్పెషల్గా మన హిందూ ఫిలాసఫీలో ఉన్న పెద్ద దుర్మార్గత అది ఏంటంటే, మంచి పనుల ద్వారా మనం పరలోకం వెళ్ళాలనుకుంటామంట. కానీ దేవుడే ఉంటాడంటే, ఒరు బాబు నీ వల్ల కాదు, అది నీకు చేత కాదు. ఎందుకు చేత కాదు అని అంటే, మీరే ఆలోచించండి, నా పాపపు స్వభావం, నేను మంచి పనులు చేయటం ద్వారా నా పాపపు స్వభావం పోతుందా? పోదు. ఒకటి. రెండవది, నేను మంచి పనులు చేయటం ద్వారా సాతాను బంధకాల్లో ప్రతి ఒక్కరూ ఉన్నారంట. అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నారంట. ఈ అధికారం సాతాను కబంధ హస్తాల నుంచి ఎవడైనా బయటికి రాగలడా మంచి పనులు చేస్తే? అది వాడి వల్ల కాదు, సాతానే కనపడడు, వాడి బంధకాలు కనపడవు, ఉన్నాడని కూడా తెలియదు అది. అందులో నుంచి బయటికి రాగలరా? రాలేరు. మనంతటి మనకు అంత మంచి పనులు చేస్తే సాతాను బంధకాల నుంచి ఎవడు బయటికి రాలేడు. మూడోది, సరే మనం మంచి పనులు చేయటం ద్వారా మనం చావకుండా పోతున్నామా? అందరికీ సావు వస్తుంది. నాలుగోది, మనం మంచి పనులు చేయటం ద్వారా మనం నరకంలో నుంచి ఆ ఎల్లకాలం కాలిపోయే ఆ అనంత కాలమైనటువంటి అగ్నిలో నుంచి బయటికి రాగలమా? రాలేము. అందుకనే ఈ పాపపు స్వభావము, పాపము, శాపము, నరకము, మరణము, సాతాన్ యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి బయటికి రావటం, మనం మంచి పనులు చేస్తే వీటన్నిటి నుంచి బయటికి రాలేమంట. మరి నువ్వు ఎన్ని చేసినా కూడా నీ వల్ల కాదు, నువ్వు రాలేవు. దానికి నేనిస్తా సొల్యూషన్ అని దేవుడు ఏం చేశాడంట, ఉచితంగా నేను ఇస్తాను, నువ్వేం పని చేయక్కర్లా, నువ్వే మంచి పనులు చేయక్కర్లేదానికి, నువ్వెన్ని మంచి పనులు చేసినా అందుకనే నీ నీతి నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే మురికి గుడ్డలా కనిపిస్తుంది. అదెందుకు, మనం మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళలేమా? వెళ్ళలేము. మంచి పనులు చేయటం ద్వారా పరలోకం దొరకదు, ఆయననే ఉచితంగా మనకు రక్షణను అనుగ్రహించాడంట. ఎట్లా అంటే, మీరే ఆలోచించండి, మంచి పనులు చేస్తే మరి నీతిమంతులుగా తీర్చబడటమా తీర్చబడమా అని అంటే బడము. మన నీతి క్రియలంట ఆయనకు ఆయన దృష్టిలో మురికి గుడ్డలా కనిపిస్తున్నాయి. అంటే అదేంది, ఒక వ్యక్తి, మీరే ఆలోచించండి, ఆ వ్యక్తి జేబులో ఒక యాపిల్ పండు జామకాయన ఉంది, ఆయన పోయి జారి సెప్టిక్ ట్యాంక్ లో పడ్డాడు అనుకోండి, మొత్తం తల మొదలుకొని అరకాల వరకు అంత పెంట అంటింది, అంత భయంకరంగా పెంట అంటింది. బయటకు వచ్చాడు, పక్కన ఎవరో వ్యక్తి ఉన్నాడు, కంపు కొడుతున్నాడు. పక్కన వ్యక్తి ఆకలి అవుతుందంటే, ఇదిగో చూడు నా జేబులో ఉండి పండు తీసుకొచ్చానంటే తింటాడా? సెప్టిక్ ట్యాంక్ లో పడ్డ వ్యక్తి, ఆయన జేబులో పండు ఉంది కాబట్టి మొత్తం పెంట అంటుకుంది కాబట్టి ఆ వ్యక్తికి ఇస్తే తింటాడా? తినడు. చి, నువ్వు గబ్బుగాడివి, అసలు ఈ పెంట అంట అంటుకుని నాకేస్తావా నువ్వు అని అంటాడు. ఎందుకు, మన ఆపిల్ పండు మంచిదేగా, అది తింటే ఏమవుతుంది, విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి అందులో, ఆకలి తీరుతుంది కదా అంటే, అరే పండు మంచిదే కానీ నువ్వు మంచోడు కాదు, నీ వల్ల పండుకి అంటేసింది అదంతా. మరి మనం కూడా అంతే, చేసే క్రియలు మంచివేనంట కానీ చేసే మనం మంచోళ్ళం కదంట. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డల్లా కనిపిస్తున్నాయి, అందుకని నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా అవి మురికి గుడ్లే. నువ్వు నీతి క్రియలు, మన నీతి క్రియల్ని దేవుడు ఎట్లా చూస్తాడంటే, మన స్వనీతి, అది స్వనీతి పాపం. అందుకని నీ వల్ల కాదు బాబు, నీకు రక్షణ అనేది నువ్వు సంపాదించుకునేది కాదు, నువ్వు మంచి పనులు చేస్తే షార్ట్ కట్ గా వచ్చేది కాదు, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా పరలోకానికి రాలు, నేనే ఉచితంగా ఇస్తా, ఉచితంగా ఇస్తా, ఫ్రీగా. దాన్ని ఏమన్నాడంటే కృప ద్వారా ఇచ్చాడంట. అంటే దానికి యోగ్యులం కాదు, ఆయనే ఫ్రీగా ఆయన కృప ద్వారా ఇచ్చాడంట. రెండోది, ఆయన విశ్వాసం ద్వారా ఇచ్చాడంట, యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఇచ్చాడంట. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే, ఇంకా వేరే వాళ్ళ ద్వారా కాదు, ఈయన ద్వారా, ఇంకొక ఆయన ద్వారా కూడా ఇస్తాను, పర్లేదు ఆయన కూడా నువ్వు నమ్మొచ్చు, ఆయన నామాన్ని కూడా నువ్వు విశ్వసించవచ్చు అని అనలేదంట. కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. రెండవది, ఆయన కృపచేత ఇచ్చాడంట రక్షణ. యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి, నేను కృప మీద, కృప ద్వారానే ఇస్తున్నా, ఉచితంగా ఇస్తున్నా అన్నాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, అంతే. దాని ద్వారా మనకు రక్షణ ఇచ్చాడట. అంటే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఆయన ఫ్రీగా ఉచితంగా మనకి ఇచ్చేసాడంట. పశ్చాత్తాపడి నిజంగా ఎవరైతే పాపాలు ఒప్పుకుని యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వెంటనే వారికి రక్షణ వస్తుందంట, వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తాడంట. అయితే మరి ఇలాగా యేసు ప్రభు ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ఉచితంగా ఆయన కృప ద్వారా రక్షణ పొందుకున్నాం కదా, అయితే ఏంటి మరి, ఏంటంటే మనకు ఏం దొరికిందంటే నిత్య జీవం, అనంతమైన కాలం ఆయనతో పాటు జీవించటం. మనం చనిపోయిన తర్వాత ఎక్కడుంటాం, ఎక్కడుంటామనంటే యేసుక్రీస్తు ప్రభుతో పరలోకంలో ఆ నిత్యమైనటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యంలో మనం కూడా మహిమ శరీరంతో ఉంటాము, ఆయనతో పాటే ఉంటాము, ఆయనను చూస్తాము, ఆయనతో మాట్లాడతాము, ఎల్లకాలం ఆయనతో పాటే ఉంటాం. ఇంకా చావు ఉండదు మనకు, మరణం ఉండదు. దాన్ని ఏమంటారంటే, దాన్ని ఏమంటామంటే నిరీక్షణ అని అంటాం.
ఇప్పుడు మనము పరలోకం చూడలేదు కదా, ఓ రోజు చనిపోతే మనం అక్కడికి వెళ్తాం, అంటే వెయిట్ చేస్తాం, అంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మనం ఎదురు చూస్తున్నాము. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను, ఆయనతో పాటు ఉంటాను, ఆయనతో పాటు ఆనందంగా ఆయన మహిమలో జీవిస్తాను అని ఎదురు చూస్తున్నాము. దాన్ని ఏమంటామంటే నిరీక్షణ. నిరీక్షణ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నాము. మనకు ఏదైనా గర్వపడాలంటే, ఆనందించాలి అంటే, అతిశయపడాలి అని అంటే దీన్ని బట్టి అటు మనం ఆనందించాల్సిందే. దీన్ని బట్టి అంటే, ప్రభా అసలు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఇచ్చావు, నేను కష్టపడి సంపాదించుకోలేదు రక్షణని, నేను మంచి పనులు చేస్తే నాకు తెలియదు, ఉచితంగా నీ కృపతో తెచ్చావు, అయితే ఇప్పుడు నాకు నిత్య జీవం దొరికింది ప్రభా, నన్ను నీతిమంతులుగా తీర్చావు, ఒకరోజు నీ దగ్గరకు వస్తాను, నీ మహిమలో ఉంటాను, నీతో పాటే ఉంటాను, ఇక నిత్యకాలం ఉంటాను ప్రభా. ఈ 60, 70, 80, 90 సంవత్సరాలు ఈ జీవించే బతుకుంది కదా, పర్వాలేదు, అసలు చచ్చిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది కదా ప్రభా, అనంతమైనటువంటి కాలం, నేను నిన్ను చూస్తాను, నీతో పాటు ఉంటాను అని ఈ భూమి మీద ఆనందించాలంట, అతిశయపడాలంట, గర్వపడాలంట. మన అతిశయ కారణం ఎక్కడుండాలంటే, మనం దేవుణ్ణి చూస్తాము, ఆయనతో పాటే ఉంటాను అని ఎప్పుడు ఆనందించాలంట, ఎప్పుడు దాని ఎందే మనం అతిశయపడాలంట. అంతేగాని మన అందాన్ని చూసుకొని, మన డబ్బులు చూసుకొని, మన జాబులు చూసుకొని, ఇంత పైసలు వస్తున్నాయి, ఇంత డబ్బు వస్తుందని చూసుకొని, ఇంత శాలరీ వస్తుంది నాకు, 2 కార్లు ఉన్నాయి, ఒక బిల్డింగ్ ఉంది, మా పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, మేమంతా మంచిగున్నాం, మా పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఆ తర్వాత మాకు ఆస్తులున్నాయి, భూములున్నాయి, స్థలాలున్నాయి, ఆడ ప్లాట్ కొన్నాం, ఇక్కడ మేము ఇక్కడెత్తే, అక్కడ కొన్నాం, అక్కడ కొని ఇక్కడెత్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచిగా చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, మా అబ్బాయి, మా అమ్మాయి, మా కోడల పిల్ల అని దాని మీద కాదంట మనం ఆనందించాల్సింది, అతిశయపడాల్సింది, గర్వపడాల్సింది. ఒకరోజు మనం దేవుని దగ్గరికి వెళ్తాము, ఆయన మహిమలో ఉంటాము, ఆయనతో పాటు ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఉంటామనంట, దాన్ని బట్టి మనం అతిశయించాలి, ఆనందించాలంట. ఈ రోజున్న అందం ఎర్రతోలు రేపు కాలిపోతుంది, భూమిలో మట్టి అయిపోతుంది. నీకున్న నాకున్న 100,000,000,000 డబ్బు అవి ఒత్త కాగితాలు, రేపు ఈ రోజు రేపు వదిలేసి వెళ్ళిపోవాలి మనం. నువ్వు సంపాదించుకున్న, నేను సంపాదించుకున్న డబ్బు, అందం, ఏదైనా సరే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి 60, 70, 80 సంవత్సరాల జీవితంలో. ఎప్పుడు ఉండేది ఏంటంటే ఆయనతో పాటు ఉండటం, ఆయనలో ఉండటం, ఆయనతోనే ఆయన మహిమా శరీరంతో మనం ఉండటం, ఆయనలో ఆనందించటం. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను దాని విషయంలో నేను ఆనందిస్తా, గర్వపడతా, దాన్ని బట్టి నేను ఇక్కడ భూమి మీద ఆనందిస్తున్నా, గర్వపడుతున్నా, అతిశయపడుతున్నా. అందుకనే మొట్టమొదటిది ఏంటంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడాలి, అతిశయపడుతున్నాము. మనకున్న, మనకి ఎట్లా రక్షణ ఇచ్చాడు, ఆయన ఉచితంగా ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఇచ్చాడు, విశ్వాసం ద్వారా ఇచ్చాడు, అసలు నేనేం చేయలేదు, కాబట్టి ఒకరోజు చూస్తాను ఆయన్ని అని ఆనందించాలట మనం, అందం చందం చూసి కాదంట. తర్వాత ఏమన్నాడంటే, రెండోది చూద్దాం. అంతేకాదు, దాంట్లోనే కాదట, ఇంకో దాంట్లో కూడా ఆనందించాలంట, అతిశయపడాలంట, గర్వపడాలంట. ఏంటట అది? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. కష్టాలు వస్తే, దుఃఖం వస్తే, కన్నీళ్ళు వస్తే వాటిలో ఆనందించాలి, దానిలో గర్వపడాలి, దానిలో అతిశయపడాలి దానిలో అతిశయ పడదాము అని అంటున్నాడు ఆయన. అదేంటి, ఎవడైనా కన్నీళ్లు కష్టాలు దుఃఖాలు శ్రమలు అన్నీ వస్తే దాంట్లో ఆనందిస్తారా, దాంట్లో అతిశయ పడతామా అని అంటే ఏమంటున్నాడంటే, అసలు ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశారు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చాలా చక్కగా అయింది, తెలుగులో కొంచెం కఠినంగా అయింది. చూడండి, నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. సఫరింగ్ ప్రొడ్యూసెస్ ఎండ్యూరెన్స్, ఎండ్యూరెన్స్ ప్రొడ్యూసెస్ క్యారెక్టర్, అండ్ ది క్యారెక్టర్ ప్రొడ్యూసెస్ హోప్. ఎంత చక్కగా ఉంది కదా. శ్రమనట అట్లా కష్టాలు దుఃఖాలు కన్నీళ్లు అంటే ఎక్కువ అవుతాయి, శ్రమలు ఎక్కువ అవుతాయి, మనకి ఏమొస్తుందంట, మనలో నుంచి బయటికి ఓర్పు బయటకు వస్తుందట. ఆ ఓర్పు బయటకు వస్తున్న కొద్దీ అదే మన క్యారెక్టర్ అట. ఆ క్యారెక్టర్ ద్వారానే మనకి ఇంకా నిరీక్షణ కలిగి జీవించడం ఎక్కువ అవుతుందట. సింపుల్గా చెప్పాను, మరలా చెప్తున్నా మేడం, మనకు ఎక్కువగా ఈ శ్రమలు రావటం ద్వారా ఏమవుతుందట, అస్సలు మనకు అప్పుడు ఓర్పు వస్తుందట. ఇప్పుడు మీరే చెప్పండి, హిమాలయ పర్వతం మాకు ఇక్కడ మాకు దగ్గర హిమాలయ పర్వతం, మేము ఉండేది హిమాలయ పర్వతాల దగ్గర, హిమాలయ పర్వతాల దగ్గరకు వచ్చి ఏదో ఒక సాధువులాగా ఏదో ఒక ఏమంటారు ఏదో ఒక బాబాలాగా వచ్చి కూర్చొని తపస్సు చేస్తే నాకు విపరీతమైన ఓర్పు దీర్ఘశాంతం వచ్చిందయ్యా అన్నాడు అనుకోండి, ఈ పాపం ఏం తెలియదని చెప్పాలి. ఎందుకనంటే సైలెంట్గా ఉండి అందరికి దూరంగా ఉండి కొండ మీద కూర్చొని తపస్సు చేస్తే నేను విపరీతమైన దీర్ఘశాంతం అసలు సహనం వచ్చిందంటే ఎర్రివాడు అని అంటారు. ఎందుకనంటే అందరిలో ఉండి గిచ్చేవాడు గిల్లేవాడు తన్నేవాడు తిట్టేవాడు దగ్గర ఉండి నువ్వు సహనంగా ఉన్నావంటే అప్పుడు నువ్వు సహనం కలిగిన వ్యక్తివి అని దాని అర్థం. అంతే తప్ప అందరికి దూరంగా ఉండి గడేసుకొని సైలెంట్గా ఉండి మౌనంగా ఉంటే కాదు సహనం. నిన్నెవడని వచ్చి గిలితే, నిన్నెవడని వచ్చి తంతే తిడితే నువ్వు మౌనంగా ఉండటం భరించటం సహించటం అనేది అప్పుడు సహనం ఓర్పు కిందికి వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, కష్టాలు కన్నీళ్లు దుఃఖాలు శ్రమలు మంచియే కావా, మనలోనంట అవి రావటం ద్వారా మనలో ఓర్పు ఎక్కువ అవుతుందట, మరి మంచిదేగా. ఇప్పుడు కష్టాలు శ్రమలు అసలు ఏమి లేవనుకోండి మన జీవితాల్లో, మరి ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఓర్పు చాలా మంచిది, ఓర్పు అనేది ఆత్మఫలంలో ఒకటి. అది ఓర్పు మనకు కావాలి. ప్రభా నాకు ఓర్పు దయచే, ఓర్పు దయచే అని ప్రార్థన చేస్తారు ఎవరన్నా? మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మీ ఇంట్లోకి కుప్పలు కుప్పలు వచ్చి పడతాయి శ్రమలు, ఆనందించండి ఏం కాదు. ఈ వాక్యాన్ని నేను ధ్యానించేటప్పుడు నాకు భయమైంది, కానీ చాలా కష్టం అనిపించింది. కానీ ఆయన ప్రభా నువ్వేదో చాలా మంచి విషయం చెప్తున్నావు, నేను దీనిలో ఆనందిస్తా అని నన్ను నేను సమర్పించుకున్నా. ప్రసంగించి నేను మా అమ్మ నాన్నతో విపరీతమైన భయంకరమైన శ్రమలు మాకు. సో కాబట్టి ఏదో ఇది బాగానే ఉంది బాగానే చెప్తున్నాడు ప్రసంగం వినే అని అనుకోవద్దు, అందరికీ ఉంటాయి, మంచిది అది. ఎందుకట ఓర్పును మనలో నుంచి బయటికి తీసుకొస్తుందట. ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా, నేను బ్రదర్ నేను చాలా మంచి విశ్వాసం, నేను బాగా ప్రార్థన చేస్తా బాగా వాక్యం చదువుతా, అసలు అంత మా ఆవిడదే తప్పు, అంత మా ఆయనదే తప్పు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆవిడ ఆయన పిల్లలు ఏదైనా చేసినప్పుడు విపరీతంగా ఏం చేస్తారంటే వెంటనే కోపానికి వచ్చి తిడతారు, బూతులు తిడతారు, కొట్టడానికి వెళ్తారు, ఏదైనా చేస్తారు కదా. అదే మన క్యారెక్టర్, మరి రియాలిటీ బయటకు వస్తుంది. మనల్ని ఎవరైనా గిచ్చి గిల్లి తంతే కొడితే బూతులు తిడితే మనం కూడా రివర్స్ కొట్టడానికి తిట్టడానికి బూతులు తిట్టడానికి నోరు తెరిచామంటే అదట మన రియల్ క్యారెక్టర్. ఈయన ఏమంటున్నాడంటే మీకు శ్రమలు రావటం ద్వారా మంచిది, దాని ద్వారా ఓర్పు వస్తుంది అంటే వాడు ఓర్చుకున్నాడు అనుకో ఆగో, అదే రియల్ క్యారెక్టర్. మీరే ఆలోచించుకోండి మన రియల్ క్యారెక్టర్ ఏందో. అసలు సన్నివేశం జరిగినప్పుడు అసలు సిచ్యువేషన్ లో అసలు అర్థం అవుతుంది. బయటికి మేకప్ వేసుకుని చాలా అందంగా, చాలా చక్కగా, భక్తిగా, దీనంగా, ఎంతో మంచి ప్రసంగికుడిగా, మంచి వ్యక్తిగా కనపడతాం మనం. అబ్బాబాబాబాబా, ఎంత గొప్ప పరిచారకుడో, ఎంత గొప్ప సేవకుడో, ఎంత గొప్ప మంచి మనిషో గిచ్చితే తెలుస్తుంది. అంతేనా? అప్పుడు రియల్ క్యారెక్టర్ బయటకు. అదే రియల్ క్యారెక్టర్ అంట. మౌనంగా ఉండి సహించి యథార్థ హృదయంతో వాడు బయటికి ప్రవర్తించాడు అనుకోండి, ఓర్పుగా, అది కూడా యథార్థ హృదయంతో బయటికి. కొంతమంది ఇటు కూడా నటిస్తారు, గిచ్చితే గిలితే ఏదని తిరితే వాడు తంటే ఓర్చుకుంటున్నా చూస్తున్నా అని కొంతమంది అంటారు, కొంతమంది ఇంకో వెరైటీ సైలెంట్ గా ఉండి లోపల మసిలిపోతా ఉంటుంది అలాగే, అది కూడా మంచిది కాదు. యథార్థమైన హృదయంతోనంట వాక్యాన్ని అర్థం చేసుకుని, ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఓర్పు కలిగి ఉంటారంట. ఎందుకంటే శ్రమలు రావటమే మంచిదంట, ఆ రావటం ద్వారా మనకు ఓర్పు ఎక్కువ అవుతుందంట, అలా ఓర్చుకోవాలంట. అదేనంట మన క్యారెక్టర్, అదే మన గుణంలోకి వచ్చేస్తుందంట, అదే మన స్వభావంగా మారుతుందంట. ఎంత మంచిది ఇది! అందుకని ఇంగ్లీష్ బైబుల్ ఏం రాశారంటే, సఫరింగ్ ప్రొడ్యూసెస్ ఎండ్యూరెన్స్. ఈ శ్రమలు రావటం ద్వారా మనలో నుంచి ఓర్పు ఉత్పన్నం అవుతుందట, ఓర్పు బయటకు వస్తుందంట. ఇట్లా ఓర్పు రావటం ద్వారా ఈ ఓర్పు అనేది ఏం చేస్తుందంటే, అదే మన క్యారెక్టర్ గా మారుతుందంట, అదే మన స్వభావంలా తయారైపోతుందంట. తర్వాత ఈ క్యారెక్టర్ కాస్త ఏమవుతుందట, ఈ క్యారెక్టర్ లో నుంచి ఏం ఉత్పన్నం అవుతుందంటే నిరీక్షణ. సరే పోన్లే, పర్లేదు, అయినా ఈ భూమి మీద 60, 70, 80 సంవత్సరాలు కదా బతికేది, పోతే పోన్లే, కష్టాలు వస్తే రానిలే, శ్రమలు వస్తే రానిలే, పర్వాలేదు. అయ్యో బ్రదర్, నేను నా వల్ల కాబట్టి నువ్వు అంత సింపుల్ గా మాట్లాడుతున్నావు, ప్రసంగం చేస్తున్నావు, కానీ ఇంట్లో అసలు నా వల్ల కావట్లేదు, కంగారు పడద్దు. ఎందుకనంటే అదట నిరీక్షణను ఉత్పత్తి చేస్తుందట మనలో నుంచి. ఒకరోజు ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితం చాలా తక్కువగా అనిపిస్తుందట. ఇప్పుడు నేను వెళ్ళబోయేది నిత్యరాజ్యంలోకి, ఆయనతో పాటు ఉంటాను, ఆయనతో పాటు ఎల్లకాలం బతుకుతాను. ఎందుకనంటే ఆ జీవితం ఎక్కువ. మీరే ఆలోచించండి, నేను ఒక విషయం చెప్తాను. ఒక కాయిన్ తీసుకోండి, ఒక కాయిన్ ఏదైనా 1 రూపీ అయినా 2 రూపీ ఏదైనా ఉంటే మీ కన్ను దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నా పక్కన ఒక వ్యక్తి నించున్నాను అనుకోండి, నా కన్ను దగ్గర పెట్టుకుంటే ఆ కాయిన్ పెద్ద కనిపిస్తుందా, ఆ వ్యక్తి పెద్ద కనిపిస్తాడా? కాయిన్. ఇప్పుడు ఆ కన్ను తీస్తే దూరంగా ఆ వ్యక్తి పక్కన పెట్టండి, ఇప్పుడు ఆ కాయిన్ చిన్న కనిపిస్తే ఆ కాయిన్ పెద్ద కనిపిస్తాడా? మనిషా? మనిషే. కన్ను దగ్గర పెట్టుకుంటే అదే పెద్ద కనిపిస్తుంది, ఎందుకంటే కండ్ల నిండా మొత్తం అదే కనిపిస్తుంది కాబట్టి, దగ్గరుంది కాబట్టి. మనం ఏం చేస్తామంటే ఈ 60, 70, 80, 90 సంవత్సరాల జీవితాన్ని అమ్మో ఎంత భయంకరమైందో అన్నట్టు చూస్తాం. మీరే ఆలోచించండి, మనం మరణించిన తర్వాత పరలోకంలో జీవించే జీవితం అట 60, 70, 80 సంవత్సరాలు కాదు, 100 కోట్ల సంవత్సరాలు కాదు, అనంతమైన కాలం. మరి మీరే చెప్పండి, ఆ అనంతమైన కాలం ముందు 60, 70, 80 సంవత్సరాలు ఎంత? మీరే చెప్పండి. అసలు ఒక ఇసుమంతా కూడా కాదు, ఒక ఒక డస్ట్ అంతా కూడా కాదు, ఒక కణం అంతా కూడా కాదు. మరి మీరే చెప్పండి, ఇప్పుడు మీరు ఎట్లా ఆలోచించాలి, మనం ఎట్లా ఆలోచిద్దాం? పోదు బంతి, అసలు ఈ 60, 70, అసలు అనంతమైన నిత్య జీవం ముందు ఈ 60, 70, 80 సంవత్సరాల శ్రమ ఎంత? అసలు నెగ్లెక్ట్, అసలు ఏ తీసి పడే, అసలు ఎంత ఇది నాకు అర్థం కాదు. పోతే పోతే ఆ పోని ఏమైంది వస్తే గాని అని మౌనంగా ఉంటామంట. అందుకనే పోతే పోంతి. ఇప్పుడు దీనికంటే అసలు నేను ఇప్పుడు నాకు నేను వెయిట్ చేస్తున్నా కదా, ఎదురు చూస్తున్నా కదా, ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో మహిమలో ఉంటాను, మహిమా శరీరం వస్తుంది, ఆనందంగా ఉంటాను, ఇంకా నాకు మరణం ఉండదు, ఆయన డైరెక్ట్ గా చూస్తాను, ఆయనలో ఆనందిస్తాను అనే నిరీక్షణ ఉన్నది చూసారా, అది ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి. అందుకనే మనం దేనిలో ఆనందించాలంట? అందము సందము డబ్బులు ఈ సెటిల్మెంట్ల విషయంలో కాదంట. మనం దేనిలో ఆనందించాలంటే మనకు వచ్చిన కష్టాలని శ్రమలను బట్టి మనం ఆనందించాలంట. ప్రభా నీకు వందనాలు. ఎందుకనంటే ఈ 60-70 సంవత్సరాలే, దీని తర్వాత అసలు నాకు అనంతమైన జీవిత కాలం ఉంది చూసారా, అది దాని ముందు ఎంత ప్రభా ఇది నాకు అర్థం కాదు అనేసి వాళ్ళకట ఆ శ్రమల్లో వాళ్ళు ఆనందిస్తారట. ఎందుకనంటే ఆ శ్రమ రావటం ద్వారా వాళ్ళు ఓర్పు పెరుగుతుందంట, వాళ్ళలో ఓర్పు బయటకు వస్తుందంట. ఆ ఓర్పే వాళ్ళ స్వభావంగా వాళ్ళ క్యారెక్టర్గా మారుతుందంట. ఆ క్యారెక్టర్లో నుంచి నిరీక్షణ బయటకు వస్తూ ఉంటుందట. ఇంకెక్కువ పర్లేదులే అని వాళ్ళలో నుంచి నిరీక్షణ బయటకు వస్తారట. అందుకని వాళ్ళు శ్రమలయందు అతిశయిస్తారంట, శ్రమలయందు అతిశయిస్తారంట, శ్రమలయందు ఆనందపడతారంట, శ్రమలయందు గర్వపడతారంట. మనకి ఎవడైనా శ్రమ వచ్చిందంటే వాడిని ఎంత ఎన్ని చేయాలో మనం అన్ని చేస్తాం కదా. వాడు చూడు ఎంత పనికి మాలుడు, ఎన్ని కష్టాలే, వాడు ఏదో దుర్మార్గపు పని చేసి ఉంటాడు, లేకపోతే ఇంకా వేస్ట్ ఏదో ఏదో పాపం చెప్పేసి నలిపేస్తాం. వాస్తవానికి 98-95% మన పనికి మాలిన పనులను బట్టే, మన గొంతమ్మ కోరికలను బట్టే మనం తెచ్చుకున్న శ్రమలు ఉంటాయి. అవి కాదు నేను మాట్లాడేది, వాడి గురించి కాదు. నిజంగా దేవునిలో యథార్థంగా ఉంటూ స్వార్థ విషయంలోనైనా, మన నీతి కలిగిన జీవితం విషయంలోనైనా, జనరల్గా మన ఇంట్లో వచ్చే సమస్యలు శ్రమలు బయట ఇంట్లో అన్నిటి ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి దాని విషయంలో అంటున్నా. మనం కొని తెచ్చుకునేవన్నీ అవి పశ్చాత్తాపడాల్సింది, దాన్ని పర్యవసనాలు అనుభవించాల్సిందే. దేవుడు వాటిలో నుంచి కూడా తీసివేస్తాడు, కనికరం గల దేవుడు. కాబట్టి గుర్తుంచుకుందాం, రెండోది ఏంటిది, శ్రమలయందు మనం అతిశయ పడాలి మంచిది. మూడోదట, ఎందుకట్లా అని అంటే ఒక 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఎందుకు అట్లా మరి శ్రమలు ఏంది అతిశయపడాలంటే, మీరే చూడండి ఈ శ్రమలు గ్రేట. అసలు మన స్టేటస్ అట, ఇంతకు ముందు జాగ్రత్తగా అండి, మన స్టేటస్ అట, మనం శత్రువులమంట, మనం పాపులమంట, జాగ్రత్తగా అండి. అసలు నేను ఒక నా పక్కింటి వ్యక్తికి శత్రువు అయితే ఏం అవసరం, అంతేం పర్లేదు, నేను ఇక్కడ నుంచి పారిపోయి వేరే ఊరికి వెళ్తా. కానీ నాలాంటి పనికి మాలిన వ్యక్తికి శత్రువు ఎవరయ్యారంటే, దేవునికే నేను శత్రువుని అయిపోయానంట. దేవునికే శత్రువునైతే అసలు నా బతికి ఎట్లా ఉంటుంది, అసలు నేను ఎలా బతుకుతాను? దేవునికి శత్రువులు అంటే అంత ఆశమాశ బూడిదైపోతాం. దేవునికి శత్రువులు అంటే అంత ఆశమాశ కాదు, మన స్థితి అదంట. ఎందుకు శ్రమలేదు అతిశయపడాలంటే, మన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనమంట శత్రువులమంట దేవునికి, పాపులమంట, భక్తిహీనులమంట, బలహీనులమంట. నేను అక్కడ ఉన్నే చదువుతున్నాను, భక్తిహీనులము బలహీనులము పాపులము శత్రువులమంట. ఆయన ఉగ్రత వచ్చి మన మీద పడుతుందంట. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇలాంటి పరిస్థితుల్లో మన కోసం చనిపోయినట. మీరే ఆలోచించండి, ఎవరైనా నీతిమంతుని కోసం ఎవడైనా చనిపోవడానికి చనిపోతాడా? నీతిమంతుని కోసం, మంచి వ్యక్తి కోసం చనిపోవచ్చట. చనిపోవట చాలా కష్టం అట, అరుదు. సరే మంచి వాళ్ళ కోసం చనిపోవటం, ఎవరైనా తెగిస్తే తెగించవచ్చు, ఎవరో ఒకరి కోసం అంతే, నూట్లో ఒకరి కోసం ఉండేదే ఒక్కరు, ఆ ఒక్కరి కోసం ఒకవేళ చేస్తే చేయొచ్చంట, చాలా తక్కువ ఉంటుందంట. కానీ నీలాంటి నాలాంటి మనందరి కోసం, అంటే మన మంచి వాళ్ళమా కాదు, నీతిమంతులమా కాదు, మనలాంటి పనికి మాలిన వాళ్ళ కోసం, పాపుల కోసం, ఏమంటారు, భక్తిహీనుల కోసం, బలహీనుల కోసం, శత్రువుల కోసం చనిపోయి మన పాపాల కోసం చనిపోయి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు, ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడ్డదట. ఎట్లా కుమ్మరించావు ప్రభా అనంటే, నువ్వు శత్రువువి, నువ్వు పాపివి, నువ్వు బలహీనుడివి, భక్తిహీనుడివి అయినప్పుడు నేను చచ్చిపోయాను. అంతేకాకుండా నువ్వు ఒప్పుకున్నప్పుడు నేను నీ హృదయంలోనికి వచ్చాను. దీన్ని ఏమంటారంటే, నీ హృదయంలో నా ప్రేమను కుమ్మరించాను అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి రావటమే ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరించడం అంట. మీరే ఆలోచించండి, ఇప్పుడు ఇంత చేశాడు కదా దేవుడు, అంటే ఇంత భయంకరమైన స్థితిలో నుంచి విడిపించాడు, రెండోది ఆయన మన హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరించాడు కదా. ఈ భయంకరమైన ఇంత విషయాలు చేస్తే మరి వీటి ముందు శ్రమలు ఎంత? అసలు శ్రమలు పెద్దయా? మనం పాపులము, బలహీనులు, భక్తిహీనులము, శత్రులము, అసలు వీటి నుంచి విడిపించబడటము, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావటము గ్రేటా, లేకపోతే మనం మనకున్న రోజు నడిచే శ్రమలు గ్రేటా? అందుకని ఏమంటున్నా అంటే, అసలు ఇంత పెద్ద పెద్ద విషయాల్లో విడిపించావు ప్రభా, అందుకనే నేను శ్రమలే అని దానం చేసి ఏవి ఉత్తయ్యే అంత ఎంత ఉత్తయ్ ఎంత ఉత్తయ్ ప్రభా, అసలు నువ్వింత ఇంత పెద్ద పెద్ద విషయాలు చేసావు, అందుకనే నేను దానిలో ఆనందిస్తాను, శ్రమల యందు గర్వపడతా అన్నాను. లాస్ట్కి ఏమన్నాడంటే, దేవుని యందు అతిశయపడుతున్నాం. అయిపోయింది అది, క్షమించండి, 2 నిమిషాలు ఎక్కువైంది. కంక్లూడెడ్, ఏంటంటే అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నామంట. యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామని మనం ఏం చేయాలంట? దేవుని యందు అతిశయపడాలంట. ప్రభా, ఇది కేవలం నీ ద్వారానే కలిగింది, నీ ద్వారానే తండ్రితోటి సమాధాన పడ్డ, లేకపోతే శత్రువుని నేను అని యేసుక్రీస్తు ప్రభు యందే, దేవుని యందే, ఆయన యందే గర్వపడాలంట, ఆనందించాలంట, సంతోషించాలంట, అతిశయపడాలంట. 3 విషయాలు చూసుకున్నాం కదా. 1, దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనం అతిశయపడాలి, శ్రమల యందు అతిశయపడాలి, దేవుని యందే అతిశయపడాలి. మన అతిశయం ఎక్కడున్నది? మనం నిజంగా మార్మనసు పొందామా? పొందితే విశ్వాసం ద్వారా, కృపచేత, యేసుక్రీస్తు ద్వారానే పొందాం. పొందకపోతే మరలా పశ్చాత్తాపడదాం. పొందితే మనం దేని యందు అతిశయిస్తున్నాం? మన డబ్బు, అందం, చందం, మనకున్న వాటిపైన గర్వపడుతున్నామా, సాటిస్ఫై అవుతున్నామా? కాదా, అలా చేయకూడదంట. ఆయన నిరీక్షణను బట్టి, ఆయన మనకిచ్చే నిరీక్షణను బట్టి ఆనందించాలంట. ఈ భూమి మీద శ్రమల యందు ఆనందించాలంట, దేవుని యందు ఆనందించాలి, గర్వపడాలంట. ప్రార్థన చేసుకున్నాం, మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేజ్లాడండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం
సార్. ప్రేజ్లాడ్ సార్. మరి ఒక ఉదయ కాలంలో